రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నుంచి కొన్ని వాక్యాలు చదువుకుందాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకులోనైనా మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. 14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. చదువుబడ లేఖన భాగంలో నుంచి ఆత్మదేవుడు మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రారంభంలో లాస్ట్ వీక్ ఎక్సైజ్ అట్లాగే కమ్యూనికేషన్ రెండు సహవాసాల వారసు కోసం విజయవాడ జరిగింది. రెండు సహవాసాలకు కూడా స్త్రీల సహవాసాలు లేరు. కమ్యూనికేషన్కి స్త్రీల సహవాసం లేదు, ఎక్సైజ్ కూడా స్త్రీల సహవాసం లేదు. వారి కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నారు. అట్లాగే ఈ వారం మహబూబ్ నగర్ వారసు కోసం సిద్ధపడతా ఉన్నాం. మహబూబ్ నగర్ స్త్రీల సహవాసం చాలా ఆశ కలిగి ఉంటారు. గద్వాల స్త్రీల సహవాసం కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఈ వారం పరిచయ కొరకు కూడా ప్రార్థన చేయాలి. తలలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు. మీ ఉచితమైన కృపలో మీ ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి మమ్మను సంగముగా జతపరిచి అనుదిన భక్తిలోకి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. గత బుధవారం ఐక్య ఆరాధనలో పాల్గొన్నాం. వారం అంతటిలో పరిచయంలో సహాయం చేశారు, స్తుతిస్తున్నాం. మరొకసారి మేమందరం ప్రభు ఎక్సైజ్ సహవాసం కొరకై, కమ్యూనికేషన్ సహవాసం కొరకై మీ పాదాలు పట్టుకున్నాం. వారిని బలపరచండి. వారి మధ్య కూడా ప్రార్థించే స్త్రీల సహవాసాన్ని కట్టండి. 22, 23 మహబూబ్ నగర్ శిక్షణా తరగతులు, మహబూబ్ నగర్ వారసు కోసం కొరకు కూడా మీ పాదాల దగ్గరికి వచ్చాం. ప్రభువా, స్త్రీలను మీరు బలపరచండి, సహవాసాన్ని మీరు బలపరచండి. మెడికల్ టీచర్స్ కుటుంబాల కొరకు ఆశపడుతున్నారు. నేను కూడా ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నా. ప్రతి శోధన, ప్రతి ఆటంకాన్ని దూరపరిచి మీ సన్నిధి సమృద్ధిగా దయచేయండి. మరొకసారి ప్రభువా, వచ్చిన 56 స్త్రీల సహవాసాల కొరకే స్తోత్రాలు. స్త్రీల సహవాసాలు మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలకే స్తోత్రాలు. ప్రభువా, చిన్న బిడ్డల మధ్య సహవాసాన్ని కట్టడానికి కూడా మీరు బాధ్యత తీసుకున్నందుకు, చిన్న ప్రియులను బట్టి వారిని ప్రేరేపించినందుకు కూడా మీకు వందనాలు. సమయాన్ని, భక్తి ధ్యాన సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకోండి. యేసు ప్రభు నామములో ప్రార్థనాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చదివిన వాక్య భాగం ఆత్మదేవుని యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరమో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అందులో 9వ వచనం ఏం చూసామంటే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అన్న మాట రాయబడింది. 11వ వచనం, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోనైనా మీ శరీరాలను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపు చేయను. మరలా 11వ వచనంలో కూడా ఆత్మ మీలో నివసించిన ఎడల అన్న మాట రాయబడింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు కావడానికి ఆత్మదేవుడు కారణమైతే, ఆత్మదేవుడే మనలో ఉన్న ఆత్మను కూడా జీవింపు చేస్తాడన్న భరోసా ఉంది. అట్లాగే 14 వచనంలో దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఆత్మ చేత నడిపించబడటం, ఆత్మ దేవుడు మనలో నివసించడం యొక్క గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి ఎలా ఉంటుందో వాక్యం మాట్లాడుతూ ఉండగా, మనం గత 2 ధ్యానాల్లో కూడా ఆత్మదేవుడు నాలో ఉన్నాడా లేడా అన్నది అర్థం చేసుకోవడానికి ఆత్మదేవుని యొక్క పోలికలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో ఆయన పావురం ఆకారంలో కనబడ్డాడు. పావురం నిష్కలంక జీవితానికి సాదృశ్యం. ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆయన పరిశుద్ధతను కోరుకునేవాడు, పాపానికి దుఃఖిస్తాడు. ఆ విషయాలు మనం చూడగలిగాం. కల్మషం లేకుండా నిష్కలంకంగా పరిశుద్ధంగా మనం ఉంటే, పరిశుద్ధతను ప్రేమించడం మన నైజమైతే, మనం ఆత్మదేవుని స్వాధీనంలో ఉన్నాం, ఆత్మదేవుడు మనలో ఉన్నాడని అర్థం చేసుకోగలుగుతాము అని చూడగలిగాం. 2, ముద్ర సీల్ ఆ మాట చూసాం. సీల్ వేయబడితే సొత్తు అయిపోతాం. ఆత్మచేత ముద్రించబడటం అంటే ఆయనకు చెందిన వారం అయిపోయాము, ఆయన వారము, ఆయన ప్రజలము. ఇప్పుడు భూమి మీద ఉన్నాం కానీ ఆయన కలుసుకోబోతా ఉన్నాము. భయాన అడ్వాన్స్గా ఆత్మదేవుడు మనలోకి వచ్చాడు, మనం పరలోకానికి ఖచ్చితంగా చేరుకుంటాము అన్నదానికి అది ముద్ర అని కూడా చూడగలిగాం. లాస్ట్ వీక్ 3 పోలికలు చూసాం. 1, అగ్ని. పెంతకోస్త అనుభవంలో నుంచి ఆయన ఎలా కనిపించారంటే అగ్ని జ్వాలలు. సో అగ్నిగా పరిశుద్ధాత్మ దేవుడు కనబడ్డాడు. దాన్ని యెషయా గ్రంథం 4:4 రాయబడ్డమాట. ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను ప్రభు సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుంచి తీసివేసి దాన్ని శుద్ధి చేయును. అగ్ని కొలిములో సువర్ణము శుద్ధీకరించబడ్డట్టుగా అగ్ని ప్రతి కల్మషాన్ని కడుగుతుంది అన్నదానికి సాదృశ్యంగా కూడా చూడగలిగాం. అట్లాగే ఊపిరి, బలమైన గాలి వంటి ధ్వని ఆ పెంతకొస్త మేడగది అనుభవంలో మనం చూస్తున్నాం. ఊపిరి ఆదామును చేసినప్పుడు నాసిక రంధ్రాలోనికి జీవవాయువును ఊదాడు. అది ఆక్సిజన్ కాదు, అది దైవాత్మ. ఆయన ఆదికాండ మొదటి అధ్యాయంలో కూడా సృష్టి పైన అల్లాడుతూ ఉన్నాడు అన్న మాట దగ్గర క్రియేషన్, ఆయన జీవాన్నిచ్చేవాడు, సృష్టికి రూపాన్నిచ్చినవాడు, మట్టికి జీవాన్నిచ్చినవాడు. ఆత్మదేవుడు మనల్ని బ్రతికింప చేస్తాడు, తిరిగి బ్రతికింప చేస్తాడు. ఎండిన ఎముకల లోయను సైన్యముగా చేసినట్లుగా జీవాత్మ బ్రతికింప చేస్తాడు అన్న విషయాన్ని కూడా చూడగలుగుతాం. 5వ పోలిక నాలుకలు, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడ్డాడు అన్న మాట దగ్గర టంగ్స్గా ఆయన కనిపించడం అర్థం భాషలు మాట్లాడడం మాత్రమే కాదు కానీ, భాషలు మాట్లాడడం ఉద్దేశం కాదు కానీ టంగ్స్గా కనిపించడం వెనకాల ఉద్దేశం ఆయన కొరకు ప్రకటించేవారుగా, ఆయన ప్రచురించేవారుగా, ఆయన కీర్తిని ప్రకటించేవారుగా చేస్తాడు అన్న విషయాన్ని మీరు నా సాక్షులై ఉంటారు. అగ్నిజ్వాలలుగా నాలుకలుగా కనబడ్డ తర్వాత మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. అపోస్తలు అట్లాగే సాక్ష్యం ఇచ్చారు, నేను చెప్పకుండా ఉండలేమన్నారు, చెప్పారు. కాబట్టి మనం ప్రకటించేవారుగా ఉన్నామంటే ఆత్మదేవుడు మనలో పనిచేస్తూ ఉన్నాడు. మనం అనేక మందిని బ్రతికింపచేసేవారుగా ఉన్నామంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారిని ఆయన బ్రతికింపు చేయటం, ఆ పనిలో ఉన్నామంటే ఆయన మనలో ఉన్నాడు అన్నదానికి రుజువుగా మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ఆత్మదేవుణ్ణి అర్థం చేసుకోవడంలో భాగంగా కాబట్టి ఇంకా ఆత్మదేవుణ్ణి మనం బాగా అర్థం చేసుకోవటంలో భాగంగా, ఆత్మదేవుని బాగా అర్థం చేసుకోవడంలో భాగంగా రెండు పోలికలు ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. రెండు పోలికలు మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అందులో ఈరోజు మీరు చదివిన ఈ బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలు అన్న ఉపమానంలో కూడా అక్కడ నూనె కొరకు ప్రస్తావన ఉంది. పరిశుద్ధాత్మ దేవుని గురించిన పోలికల్లో ఒక పోలిక మనం చూసేది ఆయన నూనెతో పోల్చబడ్డాడు, అభిషేకించే ఆత్మగా పోల్చబడ్డాడు. అది మనకు అర్థం కావాలి. రెండవది నీటితో పోల్చబడ్డాడు, అది కూడా మనం ఈ ధ్యానంలో ఈరోజు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నూనెతో పోల్చబడ్డాడు, ఆయన నీళ్లతో పోల్చబడ్డాడు. అర్థం చేసుకోవడానికి మనం మొదటిగా నీటితో పోల్చబడ్డ పోలికను కొంచెం అర్థం చేసుకోవటం ద్వారా చాలా విషయాలు ఆత్మదేవుని కొరకు మనం అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది అందులో యోహాను సువార్త 3:5 మనం యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్న మాట, యోహాను సువార్త 3:5 మాట్లాడుతున్న మాట, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. చాలాసార్లు నీటి మూలముగా జన్మించడం అన్న మాట దగ్గర నీరు జీవానికి ఆధారం, కొంచెం ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మదేవుని నీళ్లతో పోల్చడాన్ని బాగా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి యోహాను సువార్త 3:5 నీళ్ళ కోసం రాయబడుతున్న మాట కాదు, ఆత్మ కోసం రాయబడుతున్న పోలికే, ఆత్మ కొరకు రాయబడుతున్న పోలికే. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అన్న మాట దగ్గర పైనుంచి జన్మించడం అంటాడు 3:5. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అన్నాడు, క్రొత్త జన్మ. అది ఎట్లాగా 5 నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి, అది ఎట్లాగా అన్న మాట దగ్గర మళ్ళా 6 ఇక నీటి గురించిన ప్రస్తావన లేదు. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. ఆత్మ మూలంగా జన్మించడం. కాబట్టి ఇక్కడ కూడా బాప్తిస్మ ఇచ్చే నీళ్లు మనిషిని పుట్టిస్తాయని కాదు, నీళ్లు ఎప్పుడు వాడుతున్నాం, ఎప్పుడు తాగుతున్నాం, ఎప్పుడు స్నానం చేస్తున్నాం. చాలామంది ఇతర విశ్వాసాల్లో ఉన్నవారు కూడా పవిత్ర స్నానాల పేరిట నీళ్ళలో మునుగుతూ ఉంటారు. అక్కడ కొత్త జన్మ కలుగుతుందని బైబిల్ చెప్పదు. ఈవెన్ బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట్లాడుతున్న మాట దగ్గర కూడా, నేను మీకు నీళ్ళలో బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు ఆత్మలో మీకు బాప్తిస్మ ఇస్తాడు, ఆయన నాకంటే గొప్పవాడు. నీళ్ళలో బాప్తిస్మ అన్నది సాదృశ్యం. దేనికి సాదృశ్యం? ఆత్మ బాప్తిస్మ కొరకు ముందుగా ఒక గుర్తుగా ఇవ్వబడింది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ సత్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఈ సంవత్సరం మనం పట్టుకుని ప్రార్థన చేస్తున్న వాగ్దానం ఉంది కదా, యెషయా గ్రంథం 44:3, నేను దప్పిగలవాణి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. నీళ్లు అన్నాడు, ప్రవాహ జలాలు అన్నాడు. దేనికోసం మాట్లాడుతున్నాడు ఆయన తర్వాత వాక్యం? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి కోసం మాట్లాడుతూనే ప్రవాహ జలాలు, నీళ్లు అన్న మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. కొంచెం ఆత్మదేవుణ్ణి నీళ్లతో పోల్చి మాట్లాడే వెనకాల ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి మీరు ఎదుగుదురు అసెంబ్లీ సెషన్స్ ఆంధ్రాలో జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రాలో జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్లో ఇది బడ్జెట్ సెషన్స్ కాబట్టి డబ్బులు అలాట్ చేస్తారు. డబ్బులు అలాట్ చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు అలాట్ చేస్తుంది దేని మీద అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అలాట్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, కెనాల్స్ని నదులు అనుసంధానం చేయాలన్న దాన్ని ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. దానికి నేతలు చెప్పే సమాధానం ఏంటంటే, ఏ చరిత్రలోనైనా జీవం పుట్టిందంటే, జీవం మనుగడ సాగించిందంటే అక్కడ జీవజలాలు ఉండాలి, అక్కడ నది ఉండాలి, అక్కడ నీళ్లు ఉండాలి. నీళ్లు లేకపోతే వలస వెళ్ళిపోతారు, నీళ్లు లేకపోతే ఉండలేరు అక్కడ. పంటలు పండవు, బ్రతకడం కష్టం. పంటలు పండడానికైనా మనం బ్రతకడానికైనా ఖచ్చితంగా సాగునీరు ఉండాలి, తాగునీరు ఉండాలి. మనం ఎరుగుదు, మన ఇంట్లో ఒకరోజు మోటార్ పనిచేయకపోతే, వాటర్ సప్లై రాకపోతే, పైన వాటర్ ట్యాంక్ రిపేర్ అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం ఎరుగుదాం. ఈవెన్ ఆహారం తినకపోయినా కొన్ని దినాలు బ్రతకగలరు, కానీ నీళ్లు తాగకపోతే చాలా కష్టం, చాలా కష్టం. అది కూడా మనం ఎరుగుదాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీళ్లతో పోల్చి మాట్లాడుతున్న ఈ పోలిక దగ్గర మనకేమర్థమవ్వాలంటే జీవనాధారం బ్రతికింపచేసేవాడు ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మీయ జననానికి ఆయన ఎంత అవసరమో, ఆత్మీయ జీవానికి ఆయన ఎంత అవసరమో, తాగే నీరు బ్రతకడానికి ఎంత అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి అంత అవసరము అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. ప్రభు నేరుగా ఇదే పోలికను మాట్లాడుతూ ఇలా అంటాడు. యోహాను సువార్త 4:14 చదివితే, యోహాను సువార్త 4:14 చదివితే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవానికే వానిలో ఊరేడు నీటి బుగ్గ. నీటి బుగ్గ దేనికోసం అని మాట మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని కోసం మాట్లాడుతున్నాడు. ఆమె సమరయ స్త్రీ తన అవసరతల కోసం నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన అవసరత కోసం మాట్లాడుతున్నట్టుగానే నీళ్లు ఇవ్వని మాట్లాడాడు. ఆ సంభాషణ కాస్త అమ్మ ఇప్పుడు తాగితే మళ్ళా దాహం వేసే నీళ్లు కాదు, ఇప్పుడు తాగితే మళ్ళా దాహం వేసే నీళ్లు కాదు, ఎప్పటికీ ఎప్పటికీ దాహం అయిన నీళ్లు. 13 అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పుకుంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పుకొనడు. ఇవే నీళ్లు. ఆమెకు అర్థం కాక, అయ్యా ఆ నీళ్ళు నాకు ఇవ్వయ్యా అంది. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ మనం తర్వాత సందర్భంలో ఏం చేస్తున్నామంటే, ఆమె కొండు వదిలేసింది, ఆమెకు అర్థమైంది, తన గ్రామంలోకి వెళ్ళింది, గ్రామస్తులందరినీ తీసుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన బ్రతికింపచేసే ఆత్మదేవుడు, ఆ జీవం ఆమెలోకి వచ్చింది. ఆమెలోకి రావడమే కాదు, ఆ దైవాత్మ, ఆ జీవాన్నిచ్చే ఆత్మ ఆమెలోకి రావడమే కాదు, ఆమెలో నుంచి ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది. ఆమె జీవితం అలాగుంది, ఆ సమరయ పట్టణంలో ఉన్న వారందరూ కూడా అట్లాగే పరిగెట్టుకుంటూ వచ్చారు. దాన్ని మనం చాలా స్పష్టంగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఆత్మదేవుని కోసం, ఇక్కడ నీళ్ళు కోసం మాట్లాడింది ఆత్మదేవుని కోసమే అని చెప్పడానికి 7 ఒక వాక్యం చదవాలి. 7 ఇంకా స్పష్టంగా ఉంటుంది. యోహాను సువార్త 7 ఆ మాట మనం చూడాలి. 7:14 చదివితే, ప్రభు అంటున్నాడు, సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. ఆయన ఏం బోధిస్తూ ఉన్నాడు? 37వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పిగొనని ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారినని బిగ్గరగా చెప్పను. తనయందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. తనయందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మ ఏమంటాడు, జీవ జలముల బుగ్గ, జీవజల నదులు. మామూలుగానే మనం మాట్లాడుతున్న ఈ కాలువలు, చెరువులు, సెలయేర్లు, నదులు ఎంత మొక్కలు బ్రతకడానికి, జంతువులు బ్రతకడానికి, మనుషులు బ్రతకడానికి నీరు ఎంత అవసరమో కళ్ళారా చూస్తున్నాం. అయినా ఈ జీవానికి పరిమితి ఉంది. మొక్కలు కొంతకాలం బ్రతుకుతున్నాయి, జంతువులు కొంతకాలం బ్రతుకుతున్నాయి, మనుషులు కొంతకాలం బ్రతుకుతున్నారు. ఈ నీళ్లు తాగితే మళ్ళా దప్పికేస్తుంది. ఈ నీళ్ళలోంచి వచ్చే జీవం లిమిటెడ్గా ఉంది. దాన్ని మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఆత్మదేవుడు జీవజలముల బుక్క, జీవజల నదులు, జీవజల ప్రవాహాలు కుమ్మరిస్తాను. నీటి వల్ల జన్మించటం, ఈ మాటల దగ్గర ఆత్మదేవుని యొక్క అవసరత మనకు అర్థమైతే, ఆత్మదేవుడు మనలో పనిచేసే విధానం మనకు అర్థమైతే మనం ఆ స్పృహ కలిగి ఉంటాం. ఇందుకే నాలో ఆ జీవజాలం ఉందా, నాలో ఆత్మదేవుడు ఉన్నాడా, నాలో ఆత్మదేవుడు నా ద్వారా ప్రవాహ జలాలు పారునట్లుగా పారుతా ఉన్నాడా, నాలో నుంచి ఈ జీవజలాలు బయటికి ప్రవహిస్తున్నాయా అన్న ఆ స్పృహ కలిగిన వారుగా మనం ఉంటాం. అది కలిగి ఉండాలి, అది జ్ఞాపకం చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఈ లేఖనాలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎహెస్కేలు గ్రంథంలో చాలా చక్కటి దృశ్యం రాయబడింది. ఎహెస్కేలు గ్రంథం 47వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు చదివితే, ఎహెస్కేలు గ్రంథం 47వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదివితే అక్కడ దేవుని మందిరంలో నుంచి వస్తున్న ఆ నది ఆ ప్రవాహం కోసం ఇట్లా మాట్లాడతాడు. 11, అతడు మందిరపు మొదటి వచనం, ఎహెస్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి వచనం, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుంచి నీళ్లు ఉబ్బుకి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్కను క్రింద నుండి పారుచుండెను. మందిరం దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలోంచి ఒక నది వస్తూ ఉంది, ఒక ప్రవాహం వస్తూ ఉంది, తూర్పుగా పారుతూ ఉంది, నీళ్లు ఉబుకుతా ఉన్నాయి, ఆ నీళ్లు పారుతా ఉన్నాయి అన్న మాట మనం చూస్తున్నాం. కిందకు వచ్చేసరికి అవి చీలమండల వరకు, మోకాళ్ళ వరకు, నడుము వరకు, పీకల లోతు వరకు ఈదలేనంత గొప్ప నదిగా మారిపోవడం కోసం మాట్లాడతాడు. మాట్లాడుతూ 7వ వచనం, నేను తిరిగి రాగా నది తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనబడింది. ఆ నది చెట్లు విస్తారంగా బ్రతకడానికి కారణమైంది. అప్పుడు ఆయన నాకు ఇట్లనను, ఈ నీళ్లు ఉబ్బికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబోలోకి దిగి సముద్రంలో పడును, అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. ఇదేమి చిత్రం? నది సముద్రంలోకి వెళ్తే నది నీళ్లు ఉప్పు నీళ్ళుగా మారతాయి. జనరల్గా ఏ నది నీరైనా సరే సముద్రంలో పడితే ఉప్పుగా మారతాయి, కానీ ఈ జీవ నదిలో ఉన్న నీళ్లు సముద్రంలో పడితే సముద్రం మంచినీళ్ళు అవుతా ఉంది. అందుకే ప్రకటన గ్రంథంలో సముద్రాన్ని లోకానికి పోల్చి మాట్లాడతాడు, సముద్రాన్ని మనుషుని ఉద్దేశించి మాట్లాడతాడు. కానీ దేవుని మందిరంలోంచి వస్తున్న ఈ నీళ్లు సముద్రంలో పడితే సముద్రం మంచినీళ్ళు అవుతున్నాయి. ఈ నీళ్లు ప్రవహిస్తూ ఉంటే కుడి పక్కన ఎడవ పక్కన వృక్షాలు బతుకుతూ ఉన్నాయి. 9, వడిగా పారు ఈ నది వచ్చి చోట నెల్ల జలచరములన్నీ బ్రతుకున్నాం. ఈ నీళ్లు అక్కడకు వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళు అగును గనుక చేపలు బహువిస్తారమగును. ఆ నది ఎక్కడికి పారును, అక్కడ సమస్తం బ్రతుకును. ఆ నది ఎక్కడికి పారుతుంది, అక్కడ సమస్తం బ్రతుకును. 12వ వచనం, నది తీరమున ఇరు పక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములోంచి పారుచున్నది గనక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ఎంత ఆశ్చర్యకరమైన నదో దాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆత్మదేవుని కోసం ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా బయలుపరిచాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనం చదివిన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం 14వ వచనం ఏమని చదువుతున్నామంటే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నయెడల, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు అవుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట, ఒకడు ఆత్మ మూలముగాను నీతి మూలముగాను జన్మించాలి. యేసుక్రీస్తు ప్రభుని మృతుల్లోంచి తిరిగి లేపిన వాని ఆత్మ మీలో నివసిస్తే, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయం, ఎట్లాగా దేవుని ఆత్మ మీలో ఉంటున్నాడు. అమ్మా, ఈ వాక్యం అర్థమైతే ఎలా ఉంటుందంటే, వీఆర్ టెంపుల్ ఆఫ్ ద గాడ్, దేవుని మందిరం, దేవుని ఆలయాలం, పరిశుద్ధాత్మకు నిలయాలం, జీవజలాల ఓటకు, ఆ జీవజలాల ఓట మనలోంచి బయలుదేరుతుంది, జీవజల నదులు మనలో నుంచి ప్రవహిస్తాయి, మన ద్వారా అన్నీ బ్రతుకుతాయి, మన ద్వారా ఉప్పునీరు మంచినీళ్ళు అవుతాయి, మన ద్వారా సమస్త జంతువులు బ్రతుకుతాయి. ఈ పొన్నిక దగ్గర నిజంగా బైబిల్ దేవుడు ఆశీర్వాదాలకు కర్త, ఆశీర్వదిస్తాడు. కానీ అబ్రహానికి ఇచ్చిన ఆశీర్వాదం ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఐ విల్ బ్లెస్ యూ, అక్కడ ఆగిపోలే, ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్, నీ యందు భూలోక వంశాలన్నీ దీవించబడతాయి, నీ యందు భూలోక వంశాలన్నీ దీవించబడతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీళ్లతో పోల్చబడ్డాడు, ప్రవాహ జలాలతో పోల్చబడ్డాడు, వర్షంతో పోల్చబడ్డాడు, మంచుతో పోల్చబడ్డాడు. అర్థం ఏంటంటే జీవజలం అన్నిటిని బ్రతికించేవాడు, ఆయన మనలోకి రావడానికి, మనలో నుంచి అనేకుల్లోకి వెళ్ళడానికి, మనల్ని వారధులుగా సాధనాలుగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు అన్న మాట దగ్గర నిజంగా మన భాగ్యం ఎంత గొప్పదో అర్థం కావాలి. ఈ పోలిక, జీవజలం యొక్క పోలిక ప్రకటన గ్రంథంలో ఇలా రాయబడింది. ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం 1-2 వచనాలు చదివితే వాక్యం ఉంటుంది, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట. దేవుడు కనబడుతున్నాడు, గొర్రెపిల్ల కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నదిగా కనబడుతున్నాడు. 2, ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను, ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం ఉండెను. జీవవృక్షం ఏం చేస్తుంది? ఆది కాండంలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో జీవవృక్ష ఫలాలు తింటే నిరంతరం జీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఈ నీళ్లు తాగేవాడు మరలా దత్తుతున్నాడు, నేనిచ్చి నీళ్లు వాళ్ళు నుంచి ప్రవహిస్తాయి, జీవజలాల బుగ్గగా ఉంటాయి. పిల్లరా, ఈ మాటలు మనకు అర్థమైతే మనం ఎంత గొప్ప ఆశీర్వాద కారణంగా మనం ఉంచాలనుకుంటున్నాడు, ఎంత గొప్ప దీవెనగా మనం ఉంచాలనుకుంటున్నాడు. నా భాష మీకు అర్థం కావాలి. దేవుడు నన్ను దీవిస్తాడు, మంచి మాట, దేవుడు నన్ను దీవిస్తాడు అన్న దగ్గర స్వార్థపూరితంగా ఆలోచిస్తాం, దేవుడు నన్ను దీవెనగా మారుస్తాడు. ఐ విల్ బి ఛానల్ ఫర్ బ్లెస్సింగ్స్, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈరోజు మనం చెప్పగలం, విలియం కేరీ ఈజ్ ఏ ఛానల్ ఫర్ బ్లెస్సింగ్స్, మదర్ థెరిసా ఈజ్ ఏ ఛానల్ ఫర్ బ్లెస్సింగ్స్. ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఆ జీవితం ఉందో, ఎంతమందికి దీవెనకరంగా ఆ జీవితం ఉందో. దేవుడు దీవించేవాడు, ఇచ్చేవాడు, మేలు చేసేవాడు. దేవుని బిడ్డలో దీవించేవారుగా, ఇచ్చేవారుగా, మేలు చేసేవారుగా దేవుని బిడ్డలు ఉండాలి. అందుకే కొన్ని అంటాను, సహజంగా స్వాభావికంగా నరుల్లో పుడతారు, చిన్నప్పటి నుంచి అలాగే ఉంటారు. చిన్నప్పటి నుంచి అలాగే ఉంటాం. కానీ మారి మనసు పొందిన తర్వాత మూఢత్వం పోతుంది, స్వార్థం పోతుంది, పింకుతనం పోతుంది. ఎట్లా ఉంటామంటే చాలా బ్లెస్సింగ్ గా ఉంటాం. మంది మన దగ్గర రావడానికి ఇష్టపడతారు, మనతో ఉండడానికి ఇష్టపడతారు, మన మాటలు గాయాలు కడతాయి. దేవుడు అట్లా మార్చాలనుకుంటున్నాడు. అందుకే ఆ వృక్షం యొక్క తర్వాత మాట, ఆ నది ఈవల, ప్రకటన గ్రంథం 22:2 ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం ఉండేను, అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. స్వస్థత, ఫలాలు, జీవవృక్షము, జీవనది, నిజంగా మనకు అర్థమైతేనండి, మనకు అర్థమైతే ఆ థ్రిల్ అవుతాం, థ్రిల్ అవుతాం, థ్రిల్ అవుతాం. నన్ను దేవుడు ఎట్లా మార్చాలనుకుంటున్నాడు, దేవుడు తన బిడ్డల ద్వారా లోకాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, దేవుడు తన సంఘం ద్వారా లోకాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది బైబిల్లో ఉన్న సత్యాలు చెప్పినప్పుడు బాగున్నాయి, యేసుక్రీస్తు ప్రభు కోసం చెప్పినప్పుడు కూడా బాగున్నాయి అంటారు, కానీ బాగున్నాయి కానీ కనిపించట్లేదే, సంఘం అలా కనిపించట్లేదు, విశ్వాసులు అలా కనిపించట్లేదు, ఈ మాటలు తగ్గట్టుగా జీవితాలు కనిపించట్లేదు అన్న ఆ ప్రశ్న దగ్గర సమాధానం లేదు. ఆ ప్రశ్న దగ్గర సమాధానం లేదు. నిజంగా మనం ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించిన ధ్యానంలో కొనసాగుతున్నప్పుడు దైవం మానవుల్లోకి వచ్చి వసించటం, మానవుడు దేవాలయంగా మార్చబడ్డం, మానవ దేహం పరిశుద్ధాత్మక నిలయంగా మార్చబడ్డం. మాట మారిపోతుంది, చేతలు మారిపోతాయి, ప్రయారిటీ మారిపోతే ఆశీర్వాద కారణంగా మార్చబడతాం, దీవెనకరంగా మార్చబడతాం, ఇచ్చేవారుగా, దీవించేవారుగా, ఆశీర్వదించేవారుగా. వి విల్ బి ఛానల్స్ ఫర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని ఆశీర్వాదానికి వారసు, మన వారధులు అవుతాము అన్నమాట. మనల్ని పురుకొల్పాలి, మనల్ని పురుకొల్పాలి. కాబట్టి అర్థం చేసుకుందాం. ఆయన అంటాడు, ఆయన అంటాడు హోషియా గ్రంథం 6:3 చదివితే, వర్షం వలె ఆయన మన వద్దకు వచ్చును, భూమిని తడుపు నట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన వద్దకి వచ్చును. వర్షం రాగానే నేల ఎలా ఉంటుంది, వర్షం కురవగానే వర్షాకాలంలో పొలాలు ఎలాగుంటాయి. దేవుడు ఎండిన ఈ జీవితాలను, దేవుడు ఆ మరణానికి లోనైన ఈ జీవితాలను, శాపగ్రస్తమైన జీవితాలను దర్శిస్తున్న విధానం ఎట్లాంటిదంటే ఆత్మదేవుని ద్వారా. యేసుక్రీస్తు ప్రభు రావడానికి ముందటి కాలాన్ని మనం తండ్రి కాలము అంటారు, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన కాలాన్ని కుమారుని కాలం అంటారు. పునరుద్ధానుడై ఆరోహణమైన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమే ఆరోహణమైన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు యొక్క తర్వాత కాలాన్ని, ఆయన ఆరోహణ కాలాన్ని పరిశుద్ధాత్మ దేవుని కాలం అంటారు. ఈరోజు మనం ఎక్కువగా ప్రభు కోసం మాట్లాడుతున్నాం, తండ్రి కోసం మాట్లాడుతున్నాం, పరిశుద్ధాత్మ దేవుని కోసం చాలా తక్కువ వింటాం, చాలా తక్కువ మాట్లాడతాం. కానీ ఈ కాలం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డ కాలం, అందుబాటులో ఉన్న కాలం, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు, ప్రతి ఒక్కరిని దీవిస్తాడు అన్న ఈ మాటలు మనకి అర్థం కావాలని నేను ఈ వాక్యాలని గమనాన్ని తీసుకొస్తా ఉన్నాను. అందుకే యోవేలు ప్రవచనాన్ని మనం చదివితే అపొస్తలుల కార్యాల గ్రంథం 2:17 ఆ మేడగది అనుభవంలో మనం చూసే మాటలు. అపొస్తలుల కార్యాల గ్రంథము 2:17 నుంచి మనం చదివితే, యోవేలు ప్రవచనం అంత్య దినములయందు, యోవేలు ప్రవచనంలో ఈ మాట ఉండదు, అంత్య దినాలను ఉండదు, అంత్య దినాలయందు అనేది కనెక్ట్ చేయబడిన మాట. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది మొదలుకొని రెండవ రాకడలో వచ్చే వరకు ఉన్న కాలాన్ని అంత్య దినాలు అంటారు. యేసుక్రీస్తు ప్రభు జననం మొదలుకొని, మొదటి రాకడ మొదలుకొని రెండవ రాకడ వరకు ఉన్న మధ్య కాలాన్ని అంత్య దినాలు అంటారు. ఈ దినాల్లో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఇదేదో పెంతెకొస్త దినమందు అపొస్తలులకు మాత్రమే పరిమితం కాదు, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆ కుమ్మరిస్తానన్న మాట మరలా జలాలను పోల్చి మాట్లాడు. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచించేదారు, దైవాత్మ చేత నింపబడితే ప్రవచిస్తారు. అమ్మ నోరు మూసుకోవద్దు, నేను చెప్పగలిగింది అది. మీలో ఉన్న ప్రేరణను అణుచుకోవద్దు. ఆయన చేతిలో వాడబడ్డానికి కృపావరాలు ఇస్తాడు. పని చేయమని దేవుడు పనప్ చెప్పాడు, పని చేయడానికి కావలసిన పనిముట్లు కూడా ఇస్తాడు. అవే వరాలు, గిఫ్ట్స్. పనిముట్లు ఇచ్చి జీతం ఇస్తానని చెప్పిన తర్వాత కూడా పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే పనికి మాలిన వాళ్ళం అవుతాం. ఆ ఒక్క తలాంత గలవాడిని ఏమన్నాడంటే పనికి మాలిన చెడ్డదాసుడా అన్నాడు. యూజ్లెస్ పిల్లలు ఉన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చి, తెలివితేటలు ఇచ్చి, అన్ని ఇచ్చే చాలాసార్లు నేను సిస్టర్స్ విషయంలో ఏమనుకుంటానంటే వీళ్ళకి టైం ఉంది, ఖాళీ ఉంది, కానీ ఏం పని చేయాలో తెలియక అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర పనిముట్లు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం పని చేయాలో తెలియక ఆ క్లారిటీ లేక అన్ని పిచ్చి పిచ్చి పనులు, అన్ని పిచ్చి పిచ్చి పనులు. దేవుడు మనకి ఎస్ఎఫ్జేలు పని ఇచ్చాడు. రేపు సంగారెడ్డి కిట్ సహవాసాన్ని ప్రారంభిస్తున్నాం. రాబోయే 3 నెలల్లో 8 కిట్ సహవాసాన్ని కట్టబోతా ఉన్నాం. ఇద్దరు పిల్లల్ని పెంచడానికే కష్టం అనిపించే పరిస్థితులు ఇళ్లలో చూస్తున్నాం. అలాంటి జీవితాల్ని 100లాది మంది పిల్లల్ని ఆత్మీయంగా పెంచడానికి దేవుడు తన ఆత్మని ఇస్తున్నాడు. దేవుడు ఎక్విప్ చేస్తాడు, సహనాన్ని ఇస్తాడు, కృపిస్తాడు. ఒక బిడ్డ చేత, ఇద్దరు బిడ్డల చేత అమ్మ అని పిలిపించుకోవడమే గొప్ప మధురానుభూతి. 100లాది మంది పిల్లలకి తల్లి కాబోతున్నాం. నేనంటాను భవిష్యత్తులో వాడిని నీ చేతుల మీదుగా ఎస్ఎఫ్జే కిడ్ స్కూల్లో పాఠాలు నేర్చుకున్నవాడు యవన కాలంలోకి వచ్చే లోపు మారు మనసు పొంది వాడు ఎంప్లాయీస్ పిల్లలు కదా. ఎంప్లాయీస్ పిల్లలు అందరూ ఎట్లాగా సాదాసీదాగా ఉండరు. తండ్రుల కంటే గొప్పలు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఏ స్థాయికి వెళ్తారో తెలియదు, కానీ జనరల్గా స్కూల్లో టీచర్ని మర్చిపోతారేమో, కానీ సండే స్కూల్ టీచర్ని, స్పిరిచువల్ టీచర్ని మర్చిపోరు. ఎవరి దగ్గర పాఠాలు నేర్చుకున్నారు, ఎవరి ద్వారా ప్రభువుని తెలుసుకున్నారు, ఎవరి ద్వారా రక్షణ అనుభవంలోకి వచ్చారు, ఎవరి ద్వారా మేలు పొందారు, వాళ్ళు ఎవరిని మర్చిపోరు. దిస్ ఈజ్ ద గ్రేట్ ఆపర్చునిటీ. అనేక మందికి తల్లి, నేనంటే పిల్లలు పుట్టిన తల్లులు ఉంటారు, వాళ్ళు చూడగానే నాకు భలే ఆనందం అనిపిస్తుంది. ఆ ప్రేమ పిల్లలు పుట్టలేదు కదా, ఆత్మీయంగా 100లాది మంది పిల్లలు కనడానికి అవకాశం. ఇద్దరు పిల్లలు తప్ప ఎక్కువ మందిని కనలేని కెపాసిటీ, కనగలని కెపాసిటీ మనకు లేదు. ఆత్మీయంగా ఆత్మదేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే 100లాది మంది పిల్లలు కనే కెపాసిటీ, అవకాశం ఇచ్చాడు. తెలీదు ఎట్లా వాడుకుంటారో, కానీ ఎట్లా వాడుకుని జీవ జలముల బుగ్గగా మారుస్తానంటున్నాడు. ఆ నది ఎక్కడికి ప్రవహిస్తుందో అవన్నీ బ్రతుకుతాయి, అవన్నీ బ్రతుకుతాయి. ఎముకల లోయను మహాసైన్యముగా మార్చినట్టుగా ఆత్మదేవుడు దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. యోవేలు ప్రవచనం అంత్య దినములో మనుషులందరి మీద నా ఆత్మ కుమారు. అబ్బా, మనుషులందరిలో సిస్టర్స్ కూడా ఉన్నారు. అందుకే కింద మాటలు ఇంకా బాగుంటాయి. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు, పిల్లలు వాడుకుంటాడు. మన ఎక్సైజ్ కాన్ఫరెన్స్ లో, ఎక్సైజ్ వార్షికోత్సవంలో స్టేజ్ మీద పిల్లలతో చెప్పించు మనం. పిల్లలు చెప్పారు, పిల్లలు చెప్పారు, పాటలు ఆడడం గెంతలను కాకుండా వాళ్ళు ఏం నేర్చుకున్నారో చెప్పించమని చక్కగా చెప్పారు, చక్కగా చెప్పారు. ఈ బుడ్డోళ్ళు అందరు రేపు బైబిల్ పట్టుకుని బోధ చేస్తూ ఉంటారు. ఈ బుడ్డోళ్ళు అందరూ విలువలు లేని లోకానికి విలువలు నేర్పిస్తారు, ప్రేమ లేని లోకానికి ప్రేమ చూపిస్తారు, ప్రభువుకు సాక్షులుగా ఉంటారు, జ్యోతులుగా ఉంటారు, ఆశీర్వాదకరమైన పాత్రలుగా మార్చిపెడతారు. ఆయన వాగ్దానం చేశాడు, మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు. ఎట్లాగా, నేను ఆత్మను కుమ్మరిస్తాను, మీ యవనులకు దర్శనాలు కలుగుతాయి. 18 ఆ దినముల్లో నా దాసుల మీదను, దాసురాండ మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. వారు ప్రవచిస్తారు, కుమ్మరిస్తారు, వారు ప్రవచిస్తారు. అవునందు పిల్లరా, జీవ జలముల బుగ్గగా మారుస్తారట, జీవ జలముల నదిగా మారుస్తారట. ఆ నది ఎక్కడికి ప్రవహిస్తుందో వాళ్ళందరూ బ్రతుకుతారు, వాళ్ళందరూ బ్రతుకుతారు. మడిగట్టుకొని కూర్చుంటే జీవితం అయిపోతుంది, అట్లాగే అయిపోతుంది. ఒకవేళ ఇట్లాగే స్వార్థంగా గిరిగీసుకొని నేను, నా భర్త, నా ఇద్దరు పిల్లలు, నా ముగ్గురు పిల్లలు అనుకుంటే అట్లాగే ఉంటుంది జీవితం. దేవుడు ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్, ఐ విల్ మేక్ యూ ఎ ఛానల్ ఫర్ ద బ్లెస్సింగ్, అనేక మందికి ఆశీర్వాదకరమైన తల్లిగా మారుస్తానంటున్నాడు, మారుస్తానంటున్నాడు. మనం చేయగలిగిందల్లా ఒకటే, ప్రభు దీర్రాడు, ప్రభువా నన్ను నింపు, నన్ను వాడుకు, నన్ను నింపు, నన్ను వాడుకు. నేను అంటాను ఏ తల్లి అయితే ఎక్కువ మంది పిల్లల పేర్లు తీసుకొని ప్రార్థన చేస్తారు, ఆ పిల్లలందరూ దేవుడు ఇస్తారు. నేను బలంగా నమ్ముతాను, నాకు కావాలి ఈ బిడ్డ రక్షించబడాలి, ఈ బిడ్డ రక్షించబడాలి. అడాప్ట్ చేసుకుంటున్నారు, ఎస్ఎఫ్జేలో కిడ్స్ కాన్ఫరెన్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నారు, ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ ఇంట్లో పనులు ఉన్నా, ఉద్యోగాలు చేసుకున్నా, భర్తల పనులు ఉన్నా, ఏ పనులు ఉన్నా సరే అనేక మందికి బ్లెస్సింగ్ గా ఉండే ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారు. స్తోత్రం ప్రభు, మిమ్మల్ని అందరినీ కూడా తన ఆత్మ చేత కుమరించి జీవజాలము నది చేత నింపి గొప్ప నదిగా, జీవనదిగా ప్రభు మిమ్మల్ని అందరినీ వాడుకోవాలన్నది నా ప్రార్థన. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించి గాక. ఆమేన్.
ప్రైజ్.